గ్రంథరా శ్రీమద్ భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 13వ శ్లోకం సాలోక్య శాస్త్రి సామీప్య సారూప్యైకత్వమపిత దీయమానగురున్నంతి వినామసేవనం విన. అనువాదం: దేవదేవుడు ఇచ్చినా కూడా సాలోక్య శాస్త్రి సామీప్య సారూప్య సాయుధ్య ముక్తిలో ఏ ముక్తిని కూడా శుద్ధభక్తుడు అంగీకరించడు. ఇప్పుడు దేవదేవుడు ఇచ్చినప్పటికి కూడా సాలోక్య శాస్త్రి సామీప్య సారూప్య సాయుధ్య ముక్తిలో ఏ విధమైన ముక్తిని కూడా శుద్ధభక్తుడు అంగీకరించడు. తాత్పర్యం: కృష్ణ భగవానుని యెడ సహజమగు ప్రేమతో శుద్ధ భక్తిని ఏ విధంగా నిర్వహించవలనో చైతన్య మహాప్రభు మనకు బోధించిరి. ఏ ప్రభో, నేను ఎట్టి సంపత్తిని వాంఛింపను, అందమైన భార్య అనుయాయులు నేను అడగను, జన్మ జన్మాంతరములు నీ పాదపద్మముల వద్ద భక్తునిగా నిలిచి ఉండుటనే నేను కోరుతున్నాను అని ఆయన శిష్యాష్టకమునందు కృష్ణుని ప్రార్థించరు. చైతన్యుల వారి ప్రార్థనలకు మరియు శ్రీమద్ భాగవత పదములకు నడుమ సామ్యము కలదు. భక్తులు జన్మ మృత్యువుల నుండి విడుదలను కూడా కోరడని సూచించుతో చైతన్యదేవులు జన్మ జన్మాంతరములు మమ జన్మని జన్మనిస్తుడే అని ప్రార్థించడు. యోగులు తత్వవేత్తలు జన్మ మృత్యు వలయం నుంచి బయటపడాలని కోరినో భక్తుడు ఎలాంటి షరతులు లేకుండా ఈ భౌతిక జగత్తునందే ఉండి భక్తి చేయడంతో సంతుష్టుడగును. శుద్ధభక్తుడు ఏకత్వం కోరడని ఇచ్చట భగవంతుడితో సాయుధ్యము లేదా భగవంతుడు లీనమగుట. కానీ నిరాకారవాదులు, మానసిక కల్పనాపరులు, ధ్యానశీలు ముక్తిని వాంఛించుదురు. భగవంతుడితో ఏకమవుట అనేది భక్తుడి కల్లో కూడా నచ్చనటువంటి విషయం. భగవంతుడి సేవ కోసం అతడు వైకుంఠానికి చేర అంగీకరించినేమో కానీ నిరాకార బ్రహ్మతేజం నుండి లీనమవుటకు మాత్రము అతను అంగీకరించడు. దాన్ని అతను నరకం కన్నా ఘోరమైనదిగా భావించడు. అట్టి ఏకత్వమే దేవదేవుడి తేజంలో లీనమగుట కైవల్యం అనబడింది. కైవల్యం ద్వారా లభించే సుఖం భక్తుడు నరకప్రాయంగా భావించడు. దేవదేవుని సేవ అయిందే అనురక్తులైన భక్తునికి ఈ 5 విధములైన ముక్తులు అల్పముగా తోచను. అనగా ఎవరైనా కృష్ణుని దివ్యమైన సేవలో నిమగ్నించో వారు 5 విధములైన ముక్తిని సాధించిన వారే అగుదురు. భక్తుడు ఆధ్యాత్మిక లోకం వైకుంఠం చేరినప్పుడు 4 రకముల సౌకర్యములను అవకాశములు పొందను. వాటిలో ఒకటి సాలోక్యం, భగవంతుడు నివసించే లోకంలో బతకగలగడం. పరమపురుషుడు తన విభిన్న విస్తారాలతో అసంఖ్యాక వైకుంఠ లోకంలో నివసించడం. వారిలో ప్రధానమైనది కృష్ణలోకం. భౌతిక విశ్వంలో సూర్యుడు ప్రధానమైనట్లు ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణలోకం ప్రధానమైనది. కృష్ణలోకం నుంచి కృష్ణ భగవానుడి దేహతేజము ఆధ్యాత్మిక లోకాలకే కాక భౌతిక జగత్తుకు కూడా ప్రసరించడం. కానీ భౌతిక జగత్తు అది అసత్తుచే కప్పబడ్డం. భగవానుడే ఆధ్యాత్మిక జగత్తున అసంఖ్యాకము వైకుంఠ లోకముల్లో ప్రతి అందు అధిష్టాన దేవత. దేవదేవుడితో కలిసి బతుకుటకు భక్తుడు ఒక వైకుంఠ లోకములకు చేరును. శాస్త్రి భక్తుని ఐశ్వర్యం భగవంతుని ఐశ్వర్యంతో సమానమగుట. సామీప్య భగవంతుడు ఆంతరంగ సహచరుడవుట. సారూప్య భగవంతుని వంటి దేహ లక్షణాలని కలిగి ఉండుట. ఆ రెండు లేదా మూడు ప్రత్యేక లక్షణాలు దేవదేవుడి దివ్యదేహమునందే గోచరించును. ఉదాహరణకు శ్రీవాస చిహ్నము వెంట్రుకల మెలిక భగవంతుడి పక్షస్థలం మీద అతన్ని భక్తుల నుండి వేరుపరచరు. శుద్ధ భక్తులు ఐదు రకాలైన ముక్తిని కూడా అంగీకరించరు. అది అటు ఏడ ఆధ్యాత్మిక లాభంతో పోల్చినంతో తుచ్చమైనటు భౌతిక లాభం కొరకు తాపత్రయపడని వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రహ్లాదుడికి భౌతిక వాగ్దానాలు ఇవ్వగోరినా అతడు నరసింహస్వామితో, ఏ ప్రభు, నా తండ్రి అన్ని విధములకు భౌతిక లాభాలను పొంది కూడా అతనికి లేనిదంటూ లేదు. దేవతలు కూడా అతని వైభవానికి భీతిలిరి, కానీ క్షణం కాలం నుండి అతని జీవితాన్ని సంపత్తిని నీవు నష్టపరిచితి. అనగా భక్తుడు ఏదైనా భౌతిక లాభాన్ని ఆధ్యాత్మిక లాభాన్ని కోరే ప్రశ్నయే లేదు. కేవలం భగవత్ సేవనే అతడు వాంఛించు. అది అత్యున్నతము సుఖము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో ముక్తిలో ఉండేటువంటి వెరైటీస్. ఈ సంసారంలో ప్రతి మనిషి కూడా దుఃఖం నుంచి విడుదల, దుఃఖం నుంచి ముక్తిని కోరుకుంటారు కదా. మన జీవిత సంఘర్షణ అంతా కూడా ఎలా దుఃఖం నుంచి దూరంగా ఉండాలా, ముక్తి. ధర్మ అర్థ కామ ముక్తి, ధర్మ అర్థ కామ మోక్షం. దానిలో కూడా మనిషికి నాలుగు పురుషార్థాలు. ప్రతి మనిషి కూడా పూర్తి జీవితం, నిండు జీవితం గడిపాడని చెప్పుకోవాలంటే అతని జీవితంలో ఈ నాలుగు పురుషార్థాలు సమకూరి ఉండాలి. అట్లాగైతే అతని జీవితం ఇన్కంప్లీట్ లాగా ఉంటుంది. ఉదాహరణకి ధర్మ, ధర్మ అంటే ఇది ఒక కట్టుబాట్లు మర్యాదల్లో, మనిషి కట్టుబాట్లు మర్యాదల్లో బతకనట్లయితే ఆ వ్యక్తిని సంఘంలో గౌరవించరు. ఏమన్నా తాగుబోతాయండి, అతను ధూమ్రపానం చేస్తూ అతను అందరికీ మాననీయుడు, అతను అందరికీ గౌరవనీయుడు కాలేడు. ఎవరిని సిగరెట్ తాగుతుంది మా దగ్గర కూర్చుంటే మనం సిగరెట్ తాగం, మేమంటాం కొద్దిగా మీరు సిగరెట్ ఆఫ్ చేయండి. వ్యక్తిని అందరూ గౌరవించాలంటే అతని జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. అతను ఎంత డబ్బున్న వాడైనా ఎంత బలవంతుడైనా అతనికి ధర్మ నియమాలు తెలియనట్లయితే, క్రమశిక్షణ లేనట్లయితే అతను ఎంత డబ్బు నాడైనా కావచ్చు వెనక నుంచి అతని ముందు అనకపోవచ్చు అతని ఈయన లూజ్ క్యారెక్టర్.
ఎట్లాగ అతను ఎంత పలుకుబడి అని ఉండొచ్చు, కానీ వెనక నుంచి అంతా కూడా ఆయన గురించి గుసగుసలాడుతూ ఉంటారు కదా. అంటే మనిషి మనిషిగా గుర్తింపు పొందాలంటే అతనికి ధర్మం గురించి తెలియాలా, ధర్మాన్ని పాటించాలా. విశ్వసనీయమైన వ్యక్తి అంటారు కదా, రిలయబుల్, ట్రస్ట్ వర్ది. మనల్ని జనాలు నమ్మాలంటే మనకు నిలకడతనం అది ఉండాలి, దాని ధర్మం అంటారు. వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అనుకుంటే ఎవరు అతనితో సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటారు, ఎవరు అతనితో వ్యాపారాన్ని పెట్టుకుంటారు, ఏం మోసం చేస్తాడు, ఏం అన్యాయం చేస్తాడు. ధర్మం తర్వాత అర్థ, మనిషికి ధనం మూలం వేదం జగత్. డబ్బు లేకుండా మనం ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా డబ్బు లేకపోతే మన ప్లాన్లు, మంచి మంచి ప్లాన్లు ఉండొచ్చు, డబ్బు లేకపోతే లాభం అవన్నీ కూడా పేక మేడల్లాగా ఉండిపోతాయి, అన్ని ఉత్తి మాటల్లాగా. ఎందుకంటే మనం ఆ పని చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం మన దగ్గర లేనట్లయితే, ఏదైనా మనిషి సమాజంలో రాణింపుకు రావాలంటే అతన్ని చేతిలో డబ్బులు ఉండాలి. ఎవరినా ప్రభుపాద అనేవాడు, నేను తెలియగలవాడిని అతను డబ్బు సంపాదించలేకపోతే ఏం తెలియగలవాడు, వాట్ ఈస్ ది యూస్. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. మన ఇంటెలిజెంట్ అయితే మనకు తెలియాలా ఎట్లా డబ్బు సంపాదించాలా. అంతే కదా, మనం వ్యక్తుల అవసరాలు ఏంది, సమాజం ఏంది, ఇటువంటి పరిస్థితుల్లో నేను నా ఆశయాల్ని నా అవసరాలని పూర్తి చేసుకోవడానికి నేను ఎలా డబ్బు సంపాదించాలి. ధర్మ అర్థ కామ, ఇంకా శరీరధారి. మనంతా కూడా భగవంతుని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాం? కామ, మనకి ప్రేమ లేదు, కామ. మరి భగవంతుని అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లే. భగవంతుని ప్రేమించిన వాళ్ళంతా కూడా నేరస్తులు, వాళ్ళు కృతజ్ఞులు. మనకి భగవంతుడు జన్మిచ్చి, భగవంతుడు మనకి శరీరం ఇచ్చి, భగవంతుడు మనకు అవకాశాలు కలిగించి, భగవంతుడు మనకి తెలివితేటలు ఇచ్చి మనం నాస్తికులం అయితే అటువంటి వ్యక్తిని మించిన దుర్మార్గుడు ఇంకోటి లేనట్టు. ఎవరినా కూడా నాస్తికుడే అంటే పరమ దుర్మార్గుడు అయినట్లెక్క. మనం తాగుబోతే అయినా పర్వాలేదు, మనం మాంసాహారం తిన్న వాళ్ళైనా పర్వాలేదు, కానీ నాస్తికుడు కాకుండా ఉంటే, అంటే కనీసం భగవంతుడు అంటే మనకి దైవభీతి. ఆ దైవభీతి అనేది అంటే మెల్లిగా మనం భగవంతుడి నియమాలు కూడా పాటించడానికి తయారవుతాం. ధర్మ అర్థ కామ, ఈ సంసారంలో ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు లేకపోతే ఈ సంసారంలో బతకడం కష్టం, లేదా ఈ సంసారంలో ఉండేటువంటి పరిస్థితులు ఎంతో ఇబ్బందిని కలిగించేటువంటి, కష్టాన్ని కలిగించేటువంటి, సంఘర్షణ పూరితమైనటువంటి జీవితం ప్రతి మనిషికి కూడా. ఎవరికి టైం ఉండదు ఇక్కడ, ప్రతి మనిషి అతను స్టూడెంట్ అయితే అతనికి టైం లేదు, అతను ఇంట్లో వంట పని చేస్తుంటే అతనికి టైం లేదు, కూలి పని చేస్తున్నవాడు కూడా టైం లేదు. దీని అంటారు స్ట్రగుల్. ప్రతి మనిషి కూడా ఎన్నో బాధ్యతలు, సమాజ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, మన వృత్తి బాధ్యతలు, తర్వాత మన సొంత అవసరాలు మనిషికి, 24 గంటలు మనకి సరిపోదు. దాని మీద మన కోరికలు, రకరకాల కోరికలు. మనిషి తన కోరికలు లిస్టింగ్ చేసినట్లయితే, నాకు ఏ సబ్బు ఇష్టము, నాకు ఏ టూత్పేస్ట్ ఇష్టము, నాకు ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం, నాకు ఎలాంటి గుడ్డలు ఇష్టం, ఈ లిస్ట్ ఆన్ అండ్ ఆన్ ఆన్ అండ్ ఆన్ లెక్కలేదు. ప్రతిదాని గురించి, చిన్న చిన్న విషయాల గురించి కూడా మనకి చక్కగా రెండు పక్కల జేబుండాలా, ఒక పక్క జేబుండాలా, జుట్టు ఇట్ట పెట్టుకోవాలా, కొద్దిగా ఇట్ట పెట్టుకోవాలా, అంటే బ్యూటీ పార్లర్ తంటాలు పడుతూ ఉంటారు, అగసాట్లు పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు. భక్తులు శుభ్రంగా గుండు కొట్టుకుని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు అన్నిటికీ ఫినిష్, ఇది లేదు అది లేదు, ఎందుకంటే వాళ్ళ దృష్టి ఇవన్నీ దాటి ఉంటుంది. మీరు ఎప్పుడు గుండు కొట్టుకుంటారు ప్రజలు ఆలోచించాలే, జుట్టు పెట్టుకునే వాళ్ళంతా కూడా మాయలో ఉన్నారని చెబుతున్నారు అంతే కదా. మన ఈ సంసార వ్యామోహం పోవాలంటే గుండు కొట్టి మన పిచ్చాడలాగా తయారవుతారు జనాలు, వదిలిపెట్టేస్తారు వీడు ఎదుగు పనికిరాడు. అంటే వ్యక్తి భగవంతుని పొందడానికి ఇవన్నీ వదిలిపెట్టాలి. ఈ చెత్త చెత్త కోరికలుండి దాంతోపాటు చనిపోయిన తర్వాత దేవుడు కావాలా, మనలాంటి చెత్త మనుషులు దేవుడి దగ్గరికి రాణిస్తాడు, ఆయన్ని గెంటుతాడు, ఆయన యూస్లెస్. కాబట్టి కామ మనందరికీ అంతులేనటువంటి కోరికలు. 16 అధ్యాయంలో కృష్ణుడే అంటున్నాడు, కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి 16 అధ్యాయం, వాళ్ళందరూ రాక్షసులు అంట, అసురులు. కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి సొమ్ముని సొంతం ఎట్లా చేసుకోవాలా, భగవంతుడి సొమ్ముని మనం ఎట్లా అనుభవించాలా, రాక్షసులంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలని గుర్తించి కృతజ్ఞతను వ్యక్తం చేయకుండా దేవుడికి తిరకాసు పెడ్డాం అంటారుగా, దేవుడికి అసలు పెడ్డాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కామమాశ్రిత్య దుష్పూరం, ఎప్పుడు పూర్తి చేయబడదు, అది అగ్నిలాగా దహించి వేస్తూ ఉంటుంది మనిషి లోపల కోరికలు. అవి వైద్య కోరికలు, అవి ఆ కోరికలు మనం భోజనం చేయడం తప్పేం కాదు, భోజనంలో మనం వడలు తినాలనుకోవడం తప్పేం కాదు, తప్పుడు కోరికలు ఉంటాయి, సిగరెట్ తాగాల, సారాయి తాగాల, స్త్రీలతో తిరగాల, క్లబ్కు పోవాల, ఇవి కూడా పనికి మాలిన కోరికలు. కొన్ని కొన్ని అవసరాలకి మనకి ఏదో తిండి, గుడ్డ, నీడు, నీరు, నీడ, తిండి, గుడ్డ, నీడ, వీటి గురించి ఆలోచించడం తప్పేం కాదు. అయినా కూడా మనుషులు కనీస అవసరాలకు కాకుండా వాళ్ళు రకరకాల అవసరాలను పెంచుకుంటూ, ఆధునిక సభ్యత అంటే అన్వాంటెడ్ హ్యాబిట్స్. ఇక్కడ మనం మార్కెట్కి వెళ్ళి చూసినట్టయితే తెలుస్తుంది, మార్కెట్లో మన ఇంద్రియ తృప్తి కోసం, మన గొంతెమ్మ కోరికల కోసం మన వీటికోసం, కానీ మన బలహీనతలను ఆసరాగా తీసుకుని మనం ఏ రకంగా కోరికలకి బానిసలై బతుకుతున్నాం, వ్యాపారం చేసి రకరకాలు. మన ఏదో శాంసంగ్ ఆర్టికల్ చదువుతున్నాను నేను పేపర్లో, శాంసంగ్ వాళ్ళు 23,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి భారతదేశంలో వాళ్ళకి సెల్ ఫోన్లు భారతీయులకి వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి అందుకే సెల్ ఫోన్ రేటు పెరుగుతూ ఉంటాయి. అంటే 23,000 ఎంప్లాయీస్ సెల్ ఫోన్ తయారు చేయడానికి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి వాళ్ళందరికీ సదుపాయాలు ఇచ్చి వాళ్ళు తయారు చేసినటువంటి సెల్ ఫోన్లు కాస్ట్ 10,000 15,000 ఎంత కూడా. ఎందుకంటే జనుల యొక్క తీరనటువంటి కోరికలకి వాళ్ళు రూపునీయడానికి ప్రయత్నం చేస్తూ అందుకే మోడల్స్ మారుతూ ఉంటాయి. ప్రతి 10 రోజులకి 4 రోజులకి వాళ్ళు కాంపిటీషన్లో దీనికంటే దీని అంటారా అంతులేని కోరికలు. కామమాశ్రిత దుష్పూరం దంభ మాన మదాన్విత. మనం మనకి దంభం నేను కాబట్టి అనుభవించగలుగుతున్నాను, నాలాగా సుఖపడేవాడు లేడు, మన కింద వాళ్ళని చూసి అట్లాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రకంగా స్పర్ధ కాంపిటీషన్ ద్వేషం మనకంటే ఎక్కువ వసతులు సౌకర్యాలు ఉన్నవాడిని చూసి మనకి కడుపు మండుతుంది. అదే రకంగా 16వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆశా పాశా చతుర్బద్ధ కామ క్రోధ పరాయణ ఏ అంతే కామ భోగాదాన్ అన్యనాద సంచయాన్. మనకి నిజాయితీగా వచ్చే ఆదాయం సరిపోదు, టేబుల్ కింద నుంచి కూడా డబ్బులు తీసుకోవాలా, లంచాలు తీసుకోవాలా, మనం అన్యాయాలు చేయాలా, అబద్ధాలు చెప్పాలా, ఇది మనకు ఉండేటువంటి కోరికలు తెచ్చుకోవడానికి. అదే రకంగా 16వ అధ్యాయంలో ఈ అసురు లక్షణాలు, ఏ రకంగా వాళ్ళు కోరికలు మోహజాల సమావృత. ఏం శ్లోకం అని అంటాడు, ఈ కోరికల వలయంలో పడి మోహజాల సమావృత కళ్ళు కనిపించకుండా అంటే కదా మోహావేశం, దానిలో పడి వ్యక్తి సుడిగుండంలో పడితే అతను కనిపించకుండా పోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అంటే పూర్తిగా ఆత్మస్పృహ లేకుండా కాబట్టి మనిషికి ధర్మం ఉండాలా, తర్వాత అర్థం డబ్బు ఉండాలా, కామం కంట్రోల్డ్ మనకి కొద్దిగా కామం అదుపులో ఉండాలా. అదుపు తప్పిందంటే మనం సమస్యల్లో పడతాం. తర్వాత ఇంకా ఆఖరిది మోక్షం. మోక్షం అంటే నాకు ఎలాంటి దుఃఖం ఉండకూడదు. తర్వాత మోక్షం రకరకాలుగా, మోక్షం అనే శబ్దానికి రకరకాల అర్థాలు. ఒక లెవెల్లో వచ్చి దుఃఖం నుంచి ముక్తి, 2వ లెవెల్లో వచ్చి ఈ సంఘర్షణ దుఃఖాలు ఉండేటువంటి స్థానం నుంచి ఈ సంసారంలో జన్మెత్తినప్పుడల్లా మనం స్వర్గంలోకి పోతే అక్కడ ఇంత కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ రిసోర్సెస్ భగవంతుడు ఏర్పాటు చేశాడు ఇక్కడ ఇట్లా. కానీ ఎవరైనా పుణ్యాలు చేసి స్వర్గాలకు పోతే అక్కడ మనం కొట్టుకోకర్లా, ఈ ఉద్యోగం ఈ IAS ఉద్యోగం నీకు రావాలా నాకు రావాలా, మిమ్మల్నా స్వర్గంలోకి వెళ్తే అందరికి కూడా వసతులు ఉంటాయి. మనం చేసిన పుణ్యాలకి మనకి ఒక హోదా ఇవ్వబడుతుంది. ఇక్కడ మన హోదా కోసం మనం పోటీ పడాలా. కానీ మనం సింపుల్గా పుణ్యం చేసుకుంటే మనం ఇతర వ్యక్తుల మనసు నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకుంటే, లేదా ఉన్నదానిలో మనం అంతో ఎంతో ఇతరులకి ఇస్తూ బతకడం నేర్చుకుంటే, తర్వాత మనం భగవన్ నామాన్ని అన్నిటికంటే పుణ్యకార్యం. మనం ఎన్ని బావులు తవ్వినా, ఎన్ని చెట్లు వేసినా, ఎంతమంది రోగులకు సేవ చేసినా, మనం ఎంతమంది తిండి పెట్టినా అది భగవన్ నామానికి సమానం కాదు. ఎందుకంటే మనం ఎంతమంది తిండి పెట్టినా కూడా తిండి తినవాడికి సుఖం లేదు. ఎందుకంటే సుఖం ఆధ్యాత్మికం. తిండి ఆకలి అనేటువంటిది ఒక అవసరం, అది సుఖం కాదు. కానీ మనకి సుఖం కావాలంటే మనకు ఆధ్యాత్మిక జీవితం కావాలి. వాడవాడు తిండి సుఖం అనుకుంటే మన వాడు వెనకాల కూడా ఇంకా తిను అంటే ఏమంటాడు వాడు, నేను రావాలా నేను తిని తిని అని చెప్పి. కాబట్టి తిండి సుఖం కాదు, తిండి ఒక దేహ అవసరం, శరీరానికి ఒక అవసరం అది. కాబట్టి ఇక్కడ మనిషి ఏం చేసుకున్నా కూడా అతను సుఖాన్ని పొందే అవకాశం లేదు. అటు వీళ్ళు ఏం చేస్తారు, మొదటి దుఃఖాల నుంచి ముక్తి, ఆ తర్వాత ఇక్కడ మనకి ఎంతో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు, వసతులు కదా, ఈయన పైన కూడా అతనికి సాటిస్ఫాక్షన్ కలగదు. నెక్స్ట్ స్వర్గాల్లోకి పోవాలా. మనం ఎన్ని పుణ్యాలు చేసినా కూడా ఎందుకంటే మనం తెలియకుండా ఎన్నో పాపాలు అవుతూ ఉంటాయి. ఎన్ని దోమలు దమ్ముతూ ఉంటాం, ఎన్ని చీమలు దమ్ముతూ ఉంటాం, మనం తెలియకుండా ఎంతమందికి మన ద్వారా ఇబ్బంది కలుగుతుంది. కావాలి నేను చేయం మిస్అండర్స్టాండింగ్స్ ఎన్ని కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు, మనం స్వర్గానికి పోవాలా. అది కూడా ఒక రకమైనటువంటి సంఘర్షణ భరితమైనటువంటి భూలోకాల్లో ఈ సంఘర్షణ అంతా. స్వర్గలోకాల్లో అందరికి కూడా ఇరవై అమెరికాలో పాకి దొడ్డి కూర్చో, అమెరికాలో పాకి దొడ్డి కూర్చోవాడు కారులో పోతాడు. అతను కూడా పెద్ద ఇల్లు ఉంటుంది, కానీ అప్పని ఎవరో ఒకటి చేయాలి కాబట్టి పనులుంటాయి. ప్రతి పని ఎవరో ఒకటి చేయాలా, ఆ పని కాకపోతే మనం తిరగడం బతకడం కష్టం అవుతుంది. కాబట్టి ఏదో ఒక ఏర్పాటు ఉంటుంది. అమెరికాలో అందరికి కూడా డబ్బు ఉంటుంది, అయినా కూడా ఇక్కడ కూడా రోడ్లు ఉడవాలా, అందరికీ డబ్బు ఉందని చెప్పి ఎవడు నేను రోడ్లు ఉండను ఎదుగుతారు వాళ్ళు. ఇది అట్లా ఇటు చేసి ప్రతి పనికి అక్కడ కూడా డ్రైవర్లు కావాలా, అక్కడ కూడా వంట వాళ్ళు కావాలా, అక్కడ కూడా రోడ్లు ఇచ్చేవాళ్ళు కావాలా. కాబట్టి మనం స్వర్గలోకాలకి పోయినట్టయితే అక్కడ ఏమి ఉండవు, అక్కడంతా కూడా ఏ రకం మనం అప్పుడప్పుడు ఫ్లాట్లు బుక్ చేసుకుంటూ ఉంటాం. మన పని కేవలం ఫ్లాట్లో ఆనందాన్ని అనుభవించడం. ఎవడు వాచ్మెన్గా పనిచేస్తాడు, ఎవడు సర్వెంట్గా పనిచేస్తాడు, ఇవన్నీ కూడా వాళ్ళ ఏర్పాటు ఉంటుంది. మన పని ఎందుకని మనం అంత డబ్బు కట్టాం కాబట్టి. అదేరంగా స్వర్గాల్లో భగవంతుడి ముందు ఏర్పాటు చేస్తారు. ఎవరైతే పుణ్యాలు చేశారో అటువంటి వాళ్ళకి ఇటువంటి స్వర్గాల్లో ఉండడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం సుఖపడడానికి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అంత కూడా ఎవ్రీథింగ్ ఆల్రెడీ అవైలబుల్. మన స్వర్గంలోకి పోగానే మనకు ప్యాలెస్ ఇస్తారు అక్కడ. దానిలో పళ్ళ తోటలు ఉంటాయి. ఆ ప్యాలెస్లో సర్వెంట్లు ఉంటారు, అందరు ఉంటారు. బస్ మనం వెళ్ళి అక్కడ ఇదేమో దానికి కావాల్సినటువంటి ఇదంతా ముందర ఇక్కడే చెల్లించేస్తాం కదా. ఆల్రెడీ పెయిడ్ అప్ మనం చేసిన పుణ్యాలతో తిన్నగా అడిగిపోవడం. కానీ అక్కడికి పోయినా కూడా ఈర్ష్య ద్వేషాలు అనే ఉంటాయి. అక్కడ మనం పని చేయక్కర్లేదు. లేదు అప్పుడప్పుడు ఇద్దరు డబ్బు నాళ్ళు ఉంటారు, ఇద్దరు కూడా పనిచేయరు. వాళ్ళకి కింద పనాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది ఒకరంటే ఒకటి పడదు. నాకంటే వీడికి ఎక్కువ ఉంది, నాకంటే వీడి సుఖం అనిపిస్తున్నాడు, నాకంటే వీడికి యోగ్యత ఉంది. ఇట్లంతా కూడా ఎవరు పనిచేయరు, ఇద్దరు పనిచేయరు. ఇద్దరి కింద కావాల్సిన పనాడు ఆయన కూడా మనశ్శాంతి ఉన్నదానికి. అంటే స్వర్గాల్లో పోతే ఇక్కడికంటే కూడా కొంత మెరుగైనటువంటి జీవితం. కానీ దాన్ని కూడా మనం ముక్తి అనొచ్చు, మోక్షం. మామూలు వాళ్ళు అంటారు, ఏమైనా చచ్చిపోతే మా తండ్రి గారికి స్వర్గవాసం అయింది, అది గొప్ప ప్లేస్ లాగా. కొంత అక్కడికి పోయాడండి, మా తండ్రి గారు పని చేయక్కర్లేదు ఆయన, కానీ సుఖపడుతున్నాడు. వీళ్ళు స్వర్గవాసం, మా తండ్రి గారు స్వర్గవాసం అయిందని అక్కడికి పోయాడైంది ఆయన. ఆయన చేసిన కర్మ మీద ఎక్కడికి పోయాడు, అక్కడికి పోతాడు. కానీ వీళ్ళు రాసుకోవాలి కార్ల మీద మా తండ్రి గారు స్వర్గస్థులైనారు. ఆటోమేటిక్గా మానవ జన్మ నుంచి ఆటోమేటిక్గా స్వర్గానికి. ఎక్కువ మంది మామూలుగా నరకానికి పోతారు, కనుక స్వర్గానికి పోయేవాడు తక్కువే. స్వర్గానికి పోవడానికి పోయేమా చాలా పుణ్యాలు చేయాలి, చాలా మంచివాళ్ళు ఉండాలి. అసలు మనకి మంచి అంటే ఏంటో తెలియదు, పుణ్యాలంటే ఏంటో తెలియదు. ఇతరులకి మన అవసరాలను తగ్గించుకొని ఇక్కడ మనం అది కావాలంటే ఏం చేయాలి. స్వర్గానికి పోవాలంటే నేను ఇక్కడ ఇబ్బంది అంతే కదా. స్టూడెంట్లు కష్టపడతారు, నేను ఇప్పుడు కష్టపడితే ఆ తర్వాత నాకు మంచి ఉద్యోగం వస్తుంది. లేదు ఇప్పుడు మనం ఈ పార్టీలు ఆ పార్టీలు ఆ సినిమాలు ఈ సినిమాలు ఆ తిరుగులు ఈ తిరుగులు ఆ తర్వాత రిక్షా దొక్కుని బతకాలి మనం, లేదా కార్ డ్రైవర్ అయ్యి బతకడం, రిక్షా దొక్కుని బతకడం. నేను మన క్వాలిఫికేషన్ పెంచుకోవాలి. క్వాలిఫికేషన్ పిహెచ్డి ఎంబీఏ ఎంటెక్ ఇది చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మనకు కారు ఉంటుంది. తర్వాత మన దగ్గర కింద అసిస్టెంట్స్ సబార్డినేట్స్ ఉంటారు. కాబట్టి స్వర్గంలో అందరికీ అన్నీ ఉంటాయి, అయినా కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు జల్సి ఈర్ష్య పడుతూ ఉంటారు, కొట్లాట్లు కూడా అవుతూ ఉంటాయి. అక్కడ అందరికి కావాల్సిన తినడానికి కావాల్సినంత సుఖపడడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నా కూడా ఈర్ష్య వల్ల వాళ్ళు కొట్లాట్లు దిగుతూ ఉంటారు. కానీ అది కూడా ఒక రకమైన స్వర్గం. ఈ భూమి మీద జీవితం కంటే ఈవెన్ బ్యాగ్ దేవత అని చెప్పాం మదిలో. ఇది కూడా ఒక రకమైన స్వర్గం. దుఃఖాల నుంచి ముక్తిని పొందడం, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పొందడం, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళడం, తర్వాత అప్పుడప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి పనులు, ఈ శరీరం దీన్ని కలిగేటువంటి ఇక్కట్లు ఇబ్బందులు మనకి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంకా నేను మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలా. అంటే జన్మించామంటే మళ్ళీ పనులు బాధ్యతలు సంబంధాలు, అది మళ్ళీ వీటిలో మనకి బాధలు కలగడం, అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే సంసారంలో బాధలు ఎక్కువైతే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. సంసారంలో సమస్యలు ఎక్కువైతే బస్ ఇన్ని సమస్యలు ఇవన్నీ ఎదుర్కోవడం కంటే ఒక అరడజ నిద్ర మాత్రం తీసుకుంటే ఇవన్నీ ఇలా ఈ డ్యూటీలు ఈ పనులు ఈ అప్పులు ఈ ఖర్చులు ఇవన్నీ ఒకసారి ఒక 6 నిద్ర మాత్రలతో బస్ మనకు ఉండేటువంటి బాధ్యతలన్నింటి నుంచి బయటపడచ్చు. కానీ ఆత్మజ్ఞానం అనే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. నేను వాళ్ళకి తెలుసు అలాంటి పని చేస్తే నేను ఇంకా నారకీయమైనటువంటి జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. వెనక చేసిన పాడు కర్మలకే ఇక్కడ భరించలేనటువంటి పరిస్థితులు. మళ్ళీ నేను ఈ పనిష్మెంట్ని తప్పించుకుని అంటే జైలు నేను తప్పించుకుని పారిపోదామని చూస్తే ఇంకా గట్టిగా పనిష్మెంట్ ఇస్తాను. మనం జైల్లో పడేస్తే మనం గమ్మున జైల్లో ఉండాల్సిన 15 ఏళ్ళు బట్టి బయటకు వేసి వదిలిపెడతారు. కానీ మనకి 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటే మధ్యలో అటు అటు తప్పించుకుని బయటికి పోతే పట్టుకొచ్చారండి మళ్ళీ వాడైనా 15 ఏళ్ళు ప్లస్ మళ్ళీ చేసిన క్రైమ్కి ఇంకో 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలంటే తదేరంగా మనం చేసినటువంటి అజ్ఞానంలో మనం చేసినటువంటి పాడు పనుల వల్ల మనకి ఇక్కడ ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఇది భరించలేక మనం ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఇంతకంటే కూడా భగవంతుడు ఇంకా చూపిస్తాడు ఆయన. అంటే భగవంతుడు మన భక్తి మార్గానికి వచ్చేదాకా భగవంతుడు మనం వదిలిపెట్టాడు. భక్తి మార్గం అంటే నిష్పాప జీవితం. భక్తి మార్గం అంటే అది పరిపూర్ణమైనటువంటి జీవితం. ఒకవేళ నిజంగా భక్తుడైతే అతనిలో మనం వేలు చూపించడానికి అవకాశం ఉండదు. అతని ఏ రకంగా అతను ఇతరులతో మాట్లాడతాడు, అతను ఏ రకమైనటువంటి ఆహార పలాడులు కలిగి ఉంటాడు, అతను ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భక్తులకి అంతా కూడా వాళ్ళు తెలిసి వాళ్ళు చేస్తూ ఉంటారు. శాస్త్ర దృష్టి శాస్త్ర జ్ఞానం ఉండి కాబట్టి స్వర్గవాసం కూడా అది కూడా మంచిదేం కాదు. తర్వాత ఇంకోటి స్వర్గవాసంలో ఇంకో ప్రాబ్లం ఉంది. మనం పుణ్యాలు అయిపోయినాయంటే ఒక తోపు చూస్తారు అక్కడి నుంచి మళ్ళీ సంపాదించడానికి తక్క కరెక్ట్గా హోటల్లో 5-స్టార్ హోటల్లో జేబులో డబ్బు ఉన్నంత వరకు వాడు సార్ 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 అని ఏ రోజుకి ఆ రోజు బిల్లు కట్టాలని సాయంత్రం బిల్లు కట్టకపోతే లాక్కెళ్ళి మనల్ని కూడా వంటగదిలో పెడతాయి గిన్నెలు ఇవన్నీ కడిగించి అది జైల్లో పెట్టి మరి అంతకుముందు మనకి సార్ సార్ సలహాలు పెట్టేవాడు అది మన కేసు పెడతాడు. అట్లా స్వర్గలోకాల్లో అక్కడ మనకు అందరు సేవలు చేస్తూ ఉంటారు ఏర్పాటు. కానీ ఎప్పుడైతే మనకి పుణ్యాలు అయిపోయినాయో వికెట్ అంటే గెట్ అవుట్ అంటారు వికెట్ వాళ్ళకి తోపు కోసం అక్కడి నుంచి కిందకి పడాలి మళ్ళీ పుణ్యం వచ్చి మళ్ళీ ఎత్తుక్కోవాలి ఎవరింట్లో జన్మ ఎత్తాలా మళ్ళీ ఎట్ట సుఖపడడానికి ఎట్ల తంటాలు పడాలా మళ్ళీ ప్రారంభం కాబట్టి నాట్ ఏ రైట్ చాయిస్. కాబట్టి దానికంటే కూడా వేరే ముక్తి ఉంది వేరే ముక్తి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మహత్య అనేది ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మహత్య అంటే మనం ఎలాంటి సంబంధాలు లేకుండా బతకాల, ఎలాంటి పనులు లేకుండా బతకాల, ఎలాంటి జన్మ లేకుండా బతకాల అంటే అటు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేయడానికిలే ఆయనతో సంబంధం పెట్టుకోవడానికిలే ఇక్కడ మనం ఇక్కడ సంబంధాలు కూడా మనకి వెగటి పుట్టాయి. ఇక్కడ కూడా మనకి మోహం వచ్చింది. ఇక్కడ సుఖాలు ఎండమావుల్లాగా అవి ఉన్నట్టుగా ఉంటాయి కానీ అసలు దొరకనే దొరకవు. కాబట్టి ఇక్కడ జన్మ విసిగెత్తింది కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పని చేయాలా సంబంధం పెట్టుకోవాలా సేవలు చేయాలంటే మళ్ళీ ఇదేంది నేను పర్మనెంట్గా ఈ పనులు బాధ్యతలు దాన్ని ఏమంటారు ఆ ముక్తినే భగవంతుల్లో లీనం ఉన్నాం లేదా దాన్నే మనం కైవల్యం. కైవల్యం అంటే భగవంతుల్లో కలిసిపోవడం లేదా భగవంతుల్లో కలిసిపోవడం అనేది ఉండదు. భాగవత జ్ఞానం ఉండేవాళ్ళకి తెలుసు ఒకటి వచ్చి భగవంతుడి లోకం, ఇంకోటి వచ్చి భౌతిక లోకం. మనం ప్రస్తుతం ఉండేటువంటి భౌతిక లోకాలు, ఆధ్యాత్మిక లోకాలు, ఈ మధ్యలో ఉండే ఇంటర్ఫేస్, దాని బఫర్ జోన్, అంటే ఏదైనా బోర్డర్, పాకిస్తాన్ ఇండియా బోర్డర్, వాఘా బోర్డర్, 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, అక్కడ పాకిస్తాన్ ఇండియా కేవలం పెట్రోలింగ్ ఉంటుంది. అక్కడ అటు పోతే పాకిస్తాన్ వాళ్ళు, ఇటు పోతే ఇండియా వాళ్ళు, ఈ బార్డర్లో కంచెలేసి అక్కడ పహారా కాస్తూ ఉంటారు, వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అక్కడ ఎవరు ఉండేటువంటి ప్లేస్, అక్కడ ఎవరు నివాసం ఏర్పరచుకోవడానికి టెంపరీ, మనం అక్కడి నుంచి నడిచి అటు ఇటు ఆడచ్చు, కానీ అక్కడ ఉండడం అంటూ ఉండదు. అదేవిధంగా భగవంతుడి లోకాలు ఉన్నాయి, అక్కడ ముసలితనం రోగం సభ ఉండదు, దేనికి లోటు ఉండదు, డైరెక్ట్గా భగవంతుడితో పాటు మనకి నిత్య జీవితం ఉంటుంది. ప్రతి భౌతిక జగత్తు శరీరాలు మారుస్తాం, దుఃఖాలు అనుభవిస్తాం, సంఘర్షణ చేస్తాం. అంటే ఇదంటే విసుగెత్తినప్పుడు, కానీ మనకు ఊహకు అందదు భగవంతుడికి సేవ చేయడం, భగవంతుడికి సంబంధం, మళ్ళీ ఇదేంది అని పర్మనెంట్గా దేవుడి దగ్గరికి వెళ్తే పర్మనెంట్గా ఆయనకి ఊడిగాలు చేయాలా, ఆయనకి సేవలు చేయాలా. కాబట్టి వాళ్ళు ఏంటంటే దాని అంటారు ఆధ్యాత్మిక సూసైడ్, స్పిరిచువల్ సూసైడ్. మెటీరియల్ సూసైడ్ అంటే ఈ బాడీని వదిలిపెట్టాడు, స్పిరిచువల్ సూసైడ్ అంటే ఎలాంటి సంబంధాలు లేకుండా, ఎలాంటి పనులు లేకుండా. అంటే ఇప్పుడు ఎవరన్నా రోజంతా పనిచేసి విసిగెత్తి ఇంకా గమ్మును కూర్చోవాలి, కానీ గమ్మును కూర్చుంటే మనకి కొంతసేపు బాగానే ఉంటుంది, కాదు మళ్ళీ కూర్చుని కూర్చుని విసిగెత్తిందంటారు కదా, పనిచేసి పనిచేసి మనం అలసిపోయినాం, కూర్చుని కూర్చుని విసుగు పుడుతుంది. అది మళ్ళీ బయలుదేరుతాం పనిచేయడానికి. కాబట్టి ఎవరైతే భౌతిక జగత్తులో జీవితం అంటే విసిగెత్తింది, కానీ భగవంతుడు సేవలంటే మనకి అనుభవం లేదు, మనకు అవగాహన లేదు, మనం సేవ చేసి చూడలేదు, దానిలో ఉండేటువంటి ఆనందం ఏంది, అటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు, నేను భగవంతుల్లో లీనమైపోవాలి. కానీ భగవంతుడు లీనమయ్యే ప్రశ్న ఉండదు, మనం న్యూట్రల్ జోన్, అది భగవంతుడితో సంబంధం లేకుండా ఇటు సంసారంలోకి రాకుండా, దాని అంటారు హంగప్ పొజిషన్. కదా అప్పుడప్పుడు పార్లమెంట్లో హంగప్ అంటే ఎవరికి మెజారిటీ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు, హంగప్. అంటే మనం ఇటు భగవంతుడి లోకంలోకి ప్రవేశించలేము, ఇటు భౌతిక జగత్తులోకి రావడం మనకి ఇష్టం లేదు, ఈ చేదు అనుభవాలని మనకు గుర్తుంటే నా శత్రువు కూడా ఉంది ఇక్కడ జన్మని, అటువంటి పరిస్థితి. భగవంతుడు వాళ్ళ కోసం అని చెప్పి ఒక అంటే అదంతా కూడా బ్రహ్మజ్యోతితో నిండి ఉంటుంది. సూర్యగోళము భౌతిక జగత్తు మధ్యలో సూర్యరశ్మి, సూర్యకణాలు అంటే ఆత్మ ఒక కణం ఏంటి, దానికి వ్యక్తిత్వం ఏముండదు. మనకి భౌతిక వ్యక్తిత్వం అంటే ఇక్కడికి వచ్చి పెళ్ళం బిడ్డలు ఎత్తుకోవడం, ఇక్కడికి వచ్చి బంధువులు ఎత్తుకోవడం, స్నేహితులు ఎత్తుకోవడం, అది భౌతిక వ్యక్తిత్వం. తర్వాత మనం భగవంతుడితో వాత్సల్య సంబంధం, దాస్య సంబంధం, సాఖ్య సంబంధం, ఫ్రెండ్షిప్ విత్ కృష్ణ, బికమింగ్ లవర్ ఆఫ్ కృష్ణ, బికమింగ్ మదర్ అండ్ ఫాదర్, బికమింగ్ ఏ గార్డియన్ ఆఫ్ కృష్ణ, లేదా బికమింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, ఇవన్నీ కూడా భగవంతుడితో సంబంధాలు. మనకు అది ఇది వద్దు అనుకుంటే, నాకు ఇది వద్దు అది వద్దు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, హ్యాంగ్ అప్. శరీరం లేకుండా మనం భగవంతుడి లోకంలోకి వెళ్తే మనకు ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది. ఇక్కడ ఉంటే ఈ ఆత్మ మీద కవరింగ్ శరీరం, పనిష్మెంట్ దీన్ని అంటారు, యాతన శరీరం అంటారు. ఈ శరీరం మనకు కష్టాలే కష్టాలు, యాతన శరీరం, కాజువల్ బాడీ. కాబట్టి అటువంటి వాళ్ళు తాత్కాలం ఏం చేస్తే భగవంతుడు మనకు అసలు కర్మలంటే విసిగెత్తింది, పని చేసి సంబంధాలంటే కూడా విసిగెత్తింది, నాకు సంబంధాలు వద్దు, పనులు వద్దు, భగవంతుడు వాళ్ళ కోసం ఏం చేశాడు, ఒక న్యూట్రల్ జోన్, ఏం చేయకుండా గమ్మున ఉండడం. అక్కడ ఒక సూర్యకణం, సూర్యరశ్మిలో ఉండే ఒక కణంలాగా అయింది. కానీ అక్కడ ఉంటాం మనం కొద్ది కాలం, ఉండగానే మళ్ళీ మన కోరికలు, మళ్ళీ కోరికలు పడతాయి. నేను తెలుసు కదా, కూర్చుని కూర్చుని ఏదో ఒక అనుభవిస్తూ ఉండాలి మనం. ఏదో ఒక సంబంధం కావాలి, ఏదో ఒక ఆనందం కావాలా. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి పాత అలవాటే గుర్తొస్తుంది. మళ్ళీ వాళ్ళు దానిలో ఒక సుఖం అనిపిస్తుంది. అంటే మనం చాలా రోజులు అనుభవించి అనుభవించి విసుగెత్తుంది, వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కోరిక పుడుతుంది మనకి. దాని అంటే త్యాగము భోగము, త్యాగము భోగము. అది నేచర్ ఆఫ్ ది మైండ్. మనం భోగాలు అనిపిస్తుంటే త్యాగం చేయాలనిపిస్తుంది. మనం త్యాగం ఎక్కువ సమయం త్యాగం చేస్తుంటే మళ్ళీ భోగం గుర్తొస్తాడు. వెరీ దాని అంటే వెరీ ప్రికేరియస్, ఎంతో ఇది అశాంతి కలిగించేటువంటి పరిస్థితి ఇక్కడ మనం. కానీ మనం భగవంతుడి లోకంలో కాదు, ఈ భౌతిక జగత్తులో కాదు, మనం చిన్న కణం అయి నిలబెట్టిపోతాం అక్కడ. కానీ ఒక యుగం అయిన తర్వాత లేదా ఒక శతాబ్దం అయిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఒకటి చేయాలని ఆరాటం ప్రారంభమైంది. మనకి భగవంతుడు సేవ చేయడం మనం నేర్చుకోలేదు. తక్కని మళ్ళీ నేను సంసారంలో సుఖం అనుభవించాను, అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతాం. ఈ భౌతిక జగత్తులు మళ్ళీ దాన్ని అన్నమాట. ఇవన్నీ దాటిన తర్వాత, దుఃఖం నుంచి దాటి, ఈ సంసార హోదాలు వసతులు దాటి, స్వర్గాన్ని దాటి, నిరాకార ముక్తి, ఇంపర్సనల్ లిబరేషన్ ఉంటుంది. ఇంపర్సనల్ అంటే మనకు ఒక వ్యక్తిత్వం అనేది ఉండదు. ఇంపర్సనల్ లిబరేషన్, అది కూడా ఒక రకమైన మోక్షం. చాలామంది అద్వైతవాదులు అంటూ ఉంటారు, బ్రహ్మలీన్, బ్రహ్మలీన్ భగవంతుల్లో కలిసిపోయినటువంటి ముక్తిని పొందినటువంటి వ్యక్తి అండి. ఇవన్నీ దాటిన తర్వాత ఈరోజు లోకంలో చెప్పినట్టుగా 5 రకాల ముక్తులు ఉంటాయి నిజంగానే. అంటే అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ మనకి మళ్ళా కింద రావడం పైగా పర్మనెంట్గానే ఉండిపోతాం అక్కడ. ఈ 5 రకాల ముక్తి పొందితే మనం పర్మనెంట్గానే అక్కడే ఉంటాం. భగవద్గీతలో మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ శ్లోకం, యద్గత్వానని వర్తంతే తద్దామ పరమం మమ. ఒకసారి నా లోకంలోకి ప్రవేశించినట్లయితే అతను పొరపాటును కూడా, అతని ఆలోచనలు ఈ సంసార సుఖాల కోసం రావు. ఈ సంసారం అతను ఒక పీడకల్లాగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు లోకంలో ఉండే పరిస్థితుల్ని మనం ఒకసారి చూసినట్లయితే, కాబట్టి మనకి ఆ ప్రాంతానికి పోవాలనేటువంటి కోరిక రాదు, అవకాశం ఉండదు. యద్గత్వ నా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒకసారి నా ధామాన్ని చేరుకున్నట్లయితే అతను మళ్ళీ వెనకకు మరలే ప్రశ్న ఉండదు అన్నట్టు. అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేవాళ్ళంతా కూడా దుఃఖాలు ఉండవు. అక్కడ మళ్ళీ పనిచేయడం అనేది ఉండదు, అక్కడి నుంచి పడిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఒక రకంగా ఇదంతా కూడా ముక్తే. కానీ ముక్తిలో ఉండే రకాలు భగవంతుడి లోకల్లో, ఈ రోజు లోకంలో సాలోక్య, సాలోక్య అంటే భగవంతుడు ఉండేటువంటి లోకల్లో మనం నారాయణ, 4 భుజాలు ఉండే నారాయణ పూజిస్తుంటే, మనం ఇక్కడ ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటాం, విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటాం. కానీ సాలోక్య ముక్తి, సాలోక్య ముక్తి అంటే డైరెక్ట్ వెళ్ళి నారాయణ ముందు నిలబడే విష్ణుదూతులు, విష్ణుదూతులు మనం చూస్తూ ఉంటాం కదా, యమదూతులు, విష్ణుదూతులు. నారాయణ పూజించినటువంటి వాడు నారాయణ యొక్క దూత, నారాయణ యొక్క సేవకుడై రామదూత, హనుమంతుడు రామదూత. మనమేదో విష్ణువుని ఆరాధించినట్లయితే మనం విష్ణుదూతలై మనం అక్కడికి వెళ్ళచ్చు. దాన్ని ఏమంటారు, సాలోక్య ముక్తి. సాలోక్య ముక్తి, సాష్టి. సాష్టి అంటే సంపత్తి, ఐశ్వర్యం. మనకి భగవంతుడు లాంటి ఐశ్వర్యం మనకి. భగవంతుడు ఆయనకి లెక్క అయింది. మనం నేను భగవంతుడు లాంటి, భగవంతుడు భక్తుడై ఉండి నాకు భగవంతుడు లాంటి ఐశ్వర్యం కావాలంటే ఆ లైట్. మనం భగవంతుడికి దాసుడే, కానీ మన పెత్తనం కూడా కొంత ఉండాలా అంటే భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తాడు. ఆ వైకుంఠ లోకాల్లో ఒక లోకంలో ఆ లైట్ నాలాగా అంటే మనం భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉంటాం. అదర్వైజ్ మనం స్వతంత్రులాగా భగవంతుడు ఆ పరిస్థితి మనకు కలిగించగలడు. దాని అంటారు సాష్టి ముక్తి, భగవంతుడి లాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం. తర్వాత మూడో రకం ముక్తి సామీప్య ముక్తి, భగవంతుడి వెంటనే ఉండడం. సాలోక్య అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉంటాం, మనం ఢిల్లీలో ఉన్నంత మాత్రాన మనం ప్రైమ్ మినిస్టర్ గారి ఇంట్లో ఉన్నట్టు లెక్క కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలోనే ఉంటాడు, మనం ఢిల్లీలోనే ఉంటాం. మీరు చెప్పడానికి నేను ప్రైమ్ మినిస్టర్ గారితో ఉంటున్నా అని చెప్పి, ఆయన ఎక్కడ ఏదో ఇంట్లో ఉంటున్నాడు, ఎక్కడ ఏ స్లమ్లోనో ఏ జోపడి పట్టిలోనో మనం, కానీ ఉండడం మాత్రం ఢిల్లీ రాజధాని, భారత రాజధానిలో మనం ఉంటాం. ఇక్కడ మూడో రకమైన ముక్తి సామీప్య ముక్తి. సామీప్య అంటే నిజంగానే మనం భగవంతుడికి దగ్గరలో ఉండి అది కోరుకుని మనం భక్తి చేసుకుంటుంటే నేను కృష్ణుడి దగ్గరే ఉండాలా, నేను నారాయణ దగ్గరే ఉండాలా, ఆ కోరిక పెట్టుకుని చేస్తున్నట్లయితే అది చేసింది కదా. దేవకి వసుదేవులు మా కృష్ణుడు సంతానంగా కావాలా, దేవుడికి తప్పలా, దేవకి వసుదేవులు సంతానం అయి రావాల్సి యశోదమ్మ అట్లా కాదు. యశోదమ్మ పర్మనెంట్ మదర్, కృష్ణుడికి యశోదమ్మ పర్మనెంట్. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. రాధారాణి, గోపికలు, యశోదమ్మ, ఈ గ్వాలబాలు వీళ్ళంతా కూడా భగవంతుడి ఎక్స్పాన్షన్స్. మనం భగవంతుడి సన్నిధిలో మనం చేరచ్చు, మనం భగవంతుడి ఎక్స్పాన్షన్ కాదు, మనం భగవంతుడి యొక్క సృష్టి. కాబట్టి సామీప్య ముక్తి అంటే నేను ఎప్పుడు కూడా భగవంతుడి ఇంట్లో ఉండి నేను భగవంతుడికి నేను ఏదో వరకు ఆయన దర్శించుకుంటూ ఆయన సేవలు చేస్తూ ఉండాలి. భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు, మనం మన కోరిక అదే అయినట్లయితే భగవంతుడు అది ఇస్తాడు. తర్వాత సారూప్య, మన రూపానికి భగవంతుడి రూపానికి తేడా లేనట్టుగా కరెక్ట్గా మనం కూడా అదే రకంగా నారాయణలాగా కనిపించచ్చు. కానీ మనం భక్తుడు భక్తుడే, నారాయణ నారాయణే, కానీ రూపం మాత్రం ఒక రకంగా ఉండదు. అది కోరుకున్నట్లయితే భగవంతుడు అది ఇస్తాడు. తేడా అయింది భగవంతుడి ఛాతి మీద శ్రీవత్స చిహ్నం ఉంటుంది, తర్వాత భగవంతుడి మెళ్ళలో వైజయంతి మాల ఉంటుంది, భగవంతుడి దగ్గర కౌస్తుభ మణి ఉంటుంది. ఇద్దరు భక్తుడు భగవంతుడు ఇద్దరు కూడా నాలుగు భుజాలు ఉండి నీలి రంగులో ఉండి అంతా కూడా ఒకే రకంగా. కానీ వీళ్ళలో భగవంతుడు ఎవరు భక్తుడు ఎవరు గుర్తుపట్టాలంటే ఏం చూడాలి మనం? భగవంతుడి ఛాతి మీద శ్రీవత్స చిహ్నం చూడాలి. అది భక్తులకు ఉండే అవకాశం లేదు, అది భగవంతుడికి స్పెషల్ మార్క్. అదే రకంగా కౌస్తుభమణి, అది కేవలం భగవంతుడి దగ్గరే ఉంటుంది, మన దగ్గర ఉండదు. అదే రకంగా వైజయంతి మాల. ఈ రకంగా మనం రూపం కూడా భగవంతుడి రూపంలాగా పొందచ్చు, కానీ భక్తులు అయినటువంటి వాళ్ళు ఎవరికైతే ఒకసారి కృష్ణుడికి సేవ అనేటువంటిది భగవంతుడికి సేవ చేయడం అలవాటు అవుతుందో అటువంటి వాళ్ళు పొరపాటును కూడా, ఎందుకంటే సేవలో ఉండేటువంటి ఆనందం, సేవలో కాంపిటీషన్, భగవంతుడు విజ్ చేస్తుంటే ఊహించిన విధంగా భగవంతుడు మనకి ఆయన పద్ధతిలో మనం ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు ఒక అడుగు ముందు వేసాడంటే ఎంత పెద్ద అడుగు అయ్యేటది. మనం చేత్తో భగవంతుడు కూడా ఇచ్చాడంటే భగవంతుడు చేత్తో ఇచ్చాడంటే ఆయన చేయి ఎంత పెద్దగా ఉంటుంది. కాబట్టి తర్వాత మనం మన ఆలోచనతో దేవుడికి ఏదో ఇస్తాము, దేవుడి ఆలోచనలు హై లెవెల్లో ఉంటాయి. దేవుడు ఏమైనా ఇచ్చాడంటే అందుకే భక్తి చేసే వాళ్ళకి వాళ్ళు మన కల్పనకి అందని విధంగా భగవంతుడు మనకి సహాయం చేస్తే భక్తుడికి భగవంతుడికి మధ్య కాంపిటీషన్, నేను భగవంతుడు చేయాలా, సేవ చేయాలా, భగవంతుడు నేను ఈ భక్తుడికి సహాయం చేయాలా, ఈ రకంగా కాంపిటీషన్. దానిలో భక్తుడే ఓడిపోతాడు, ఎందుకంటే భగవంతుడిని దాటి ఎవరు చేయగలరు. అంటే భక్తుడికే అమితమైనటువంటి లాభం కలుగుతుంది. మనం భగవంతుడికి చేసేది ఏంటి, భగవంతుడు మనకి ఇస్తే మన స్థితి ఏమైపోతుంది. కాబట్టి ఎవరికైతే సేవ అనేది అలవాటు అవుతుందో అటువంటి వాళ్ళు భగవంతుడు లోకంలో ప్రవేశించడం లైక్ చేయరు. అటువంటి వాళ్ళు భగవంతుడు లాగా రూపం పొందడం వాళ్ళకి ఇష్టం లేదు. భగవంతుడు దగ్గరే ఉండాలా, వాళ్ళు భగవంతుడు ఎక్కడ సేవ అవసరమైతే అక్కడ ఉండాలా, నా సుఖం కోసం వైకుంఠంలోకి ఉండాలి. భగవంతుడికి ఏం కావాలా, భగవంతుడికి ఈ జీవులందరూ కూడా సంసారంలో తెరిపి లేకుండా కష్టాలు అనుభవిస్తున్నారు. భగవంతుడు స్వయంగా ఇక్కడికి దిగొస్తున్నాడు, ఆయన వైకుంఠం నుంచి దిగొచ్చి ఆయనకు అవసరం లే, కానీ తన సంతానాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి రండి నా దగ్గరికి అని చెప్పడానికి. కాబట్టి ఎవరైతే భగవంతుడి సందేశాన్ని, భగవంతుడికి ఏ రక సేవలు చేయాలో ఈ జగత్తులో ఇతరులకి నేర్పిస్తూ ఉంటారో వాళ్ళకు కలిగేటువంటి ఆనందం, వాళ్లతో భగవంతుడు పెట్టుకునేటువంటి ఆ సంబంధం, ఆ సుఖం మనం వైకుంఠంలోకి వెళ్ళి రకరకాల ముక్తులు పొందినా కూడా మనకు దొరకదు. కాబట్టి ఈరోజు శ్లోకంలో ఆయన అదే పాయింట్ చెబుతున్నారు, దేవదేవుడు ఇచ్చినప్పటికీ సాలోక్య ముక్తి, శ్రాష్టి ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, ఇతర సాయుధ్య ముక్తి, ఇంకోటి దగ్గర సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తి అంటే భగవంతుల్లో లీనమవడం, ఇది అన్నిటికంటే కూడా నీచమైనటువంటి. ఎందుకంటే మనకు తగ్గ భగవంతుడు ఎదుర్కొన్నా ఉంటే ఆయన సుందర రూపాన్ని చూస్తుంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఆయనలో దూరి కూర్చుంటే మనకేమొస్తుంది, సౌందర్యాన్ని సౌందర్య పిపాసకుడు, సౌందర్య ఆరాధకుడు, అప్పుడు మనం ఏదైనా సీనరీ చూడడానికి పోవచ్చు. చిలకలు ఉన్నాయి, తోట, సెలయేళ్ళు, ఆకాశం అని. కానీ మన పక్షి ఎక్కడికి వచ్చింటే మనం ఏమో ఆనందం లేదు, అయిపోయిందండి. కానీ అవన్నీ బయట ఉంటే మనం ఎదుర్కొంటే నిలబడి చూస్తుంటే మనకు ఆనందం అండి. కానీ మనం దానిలో ఒక భాగం అయిపోతే ఇంకా మనం ఆనందించేది అండి. అప్పుడు ఒకటి సినిమా చూస్తాం, మనం చూసేవాడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ సినిమాలో వాడంతా ప్రొజెక్టర్ నడిపి వాడి గంటలు కొట్టి ఇంటర్వ్యూలు కొట్టి వాడికే ఆనందం, వాడు పనిచేస్తాడు బయట. అదే రకంగా సాయుధ్య ముక్తి అంటే భగవంతులు లేనివాడు, ఎవరికైతే సంసారం అంటే భయం పుట్టుకుంటుందో, ఎవరికైతే సేవ అంటే భయం పుట్టుకుంటుందో, ఎవరికైతే సంబంధం అంటే మనకి బాధ్యతలు ఇచ్చి పడతాయి కదా. మనం ఆనందం పొందడానికి పెళ్ళాన్ని తెచ్చుకుంటాం, ఆనందంతో పాటు మన నెత్తి మీద ఇన్ని బాధ్యతలు కూడా పడతాయి. అదేదో మనం ఆనందించి వెళ్ళిపోవడం కాదు, రకరకాల బాధ్యతలు మన మీద పడతాయి. అటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా కిల్, ఇవన్నీ కూడా చంపేసి బస్ భగవంతుల్లో కలిసిపోతే ఏం చేయక్కర్లేదు. కాబట్టి దాన్ని ఏమంటారు స్పిరిచువల్ సూసైడ్. అంటే అన్నిటికంటే కూడా నీచమైనటువంటి ముక్తి, భక్తులు పొరపాటును కూడా కోరరు. అది తర్వాత ఆఖరి పాయింట్, భగవంతుడు ఎవరైనా రాక్షసులు చంపినట్టయితే, కంసుని చంపాడు భగవంతుడు, శిశుపాలను చంపాడు, వాళ్ళకి ఏం గతి పెట్టింది, వాళ్ళు భగవంతుడు లేని వాళ్ళు, వాళ్ళ ఆత్మ లెక్కించి భగవంతుడు చేస్తుంది. అంటే రాక్షసులైనా కూడా వాడికి సాయుధ్య ముక్తి కలుగుతారు. భక్తులు రాక్షసులు, మనం ఎంత భక్తి చేస్తే మనకు కలిగేది రాక్షసులు కలిగేటువంటి లాభమేనా మనకు కలిగేది. రాక్షసులైనా కూడా కొంత లాభాన్ని పొందుతున్నాడు భగవంతుడు చంపితే. మనం ప్రేమతో భక్తి చేస్తే మనకు కలిగేటువంటి స్థితి ఊహించలేనటువంటి భగవంతుడు ఏ రకంగా. అందుకే ఇక్కడ యశోదమ్మ ఆయనకి ఇంకా ఆయనకి తలకాయ పని చేయట్లా 24 గంటలు. నిన్న రాత్రి చెప్పాం కదా, ఏం చెప్పాం, ఏం పని చేస్తున్నా కూడా యశోదమ్మ ఏమంటుంది, గోవింద దామోదర మాధవరెడ్డి గోపీ గీతాలో బాగుంటుంది. గోవింద గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. వాళ్ళు ఇంకా వాళ్ళ నామాలు ఎంత పాడుతుంటే దాని నుంచి అంత అంటే కదా, పాడి పాడి దాని నుంచి ఇంకా వాళ్ళు దాని అంటే తెలుగు లేదు సామెతుంది, పాడగా పాడగా పాత పాట రక్తి కట్టడం కదా, మళ్ళీ భావం అనేది కలుగుతుంది. అట్లా భక్తులు వాళ్ళు ఏదేదో దివ్యస్థితిలోకి పోతూ ఉంటారు, సేవ చేసుకుంటారు. కాబట్టి ఈ ముక్తులు పొందిన వాళ్ళకి ఇటువంటి దివ్య అనుభవం కలిగేటువంటి అవకాశం లేదు కదా. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడు ఇచ్చినా కూడా దే రిజెక్ట్, మాకు అక్కర్లేదు అనంత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ.